to Sai.
Spend the day with Sai.
From 6 a.m. to 9:30 p.m.
on Radio Sai's Thursday Live.
Radio Sai Thursday Live.
రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష ప్రసారాలని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి చూనేయుండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీంలో అందించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న,
మీ గణేష్. స్వామి దివ్యానుగ్రహ ఆశీస్సులతో నిన్నటి నుంచి ప్రశాంతిలే పుణ్యక్షేత్రంలో పరమ పవిత్రమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదఘోషతో ప్రశాంతిలే ప్రాంగణం అంతా మార్మోగిపోతుంది. అన్ని క్యాంపస్ విద్యార్థులు ప్రశాంతిలయానికి చేరి సాయిమాత దివ్య ఒడిలో ఈ దివ్యమైనటువంటి పండుగను జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంతో కథలు రావటం మరొకసారి ఆ స్టూడెంట్ డేస్ లోకి వెళ్ళిపోయి స్వామి పక్క నించుని వేదం చాంట్ చేస్తూ ఆ యజ్ఞంలో ఒక భాగంగా ఉండే ఆ జ్ఞాపకాలన్నీ మరొక మారు అలా మధులో గుర్తొస్తున్నాయి. అలాంటి ప్రేమమూర్తి అయిన సాయిమాతను మనం తలుచుకుంటూ స్వామి చెప్పారు, భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా మీరు తలుచుకోవచ్చు, భగవంతుని గురించి మీరు ఆలోచించుకోవచ్చు, భగవంతునితో మీరు ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు అని అన్నారు. ఆ స్వామి చెప్పినటువంటి వివిధ మార్గాలలో ఎంతో ముఖ్యమైనది నవవిధ భక్తి మార్గాలు.
అవును,
క్రిందటిసారి మనం సందేశ చరిలో మొట్టమొదటి ఆ సోపానమైనటువంటి శ్రవణం గురించి మనం మాట్లాడుకున్నాము.
అవును గణేష్.
ఈనాడు రెండవ సోపానమైనటువంటి కీర్తనం గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఎక్కడైతే భగవన్ నామాన్ని మనం సంకీర్తన చేస్తామో అక్కడ భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమైపోతారని సాక్షాత్తు స్వామి చెప్పారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కీర్తనం గురించి, క్రిందటిసారి మనం శ్రవణం ఎలాగైతే, శ్రవణం అంటే ఏమిటి, అసలు శ్రవణం ఎందుకు చేయాలి, ఆ శ్రవణం ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు మన కీర్తనం కూడా, కీర్తనం అంటే ఏంటి, కీర్తనం ఎందుకు చేయాలి, ఆ కీర్తనం ఎలా చేయాలి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం.
తప్పకుండా గణేష్. కీర్తనం, భగవంతుణ్ణి కీర్తించడం అన్నది ఎంత ఉత్కృష్టమైన కార్యమో ఈ ఒక చిన్న శ్లోకం ద్వారా తెలుసుకుందాం. నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమయుగం స్మరణాత్ ఉచ్చరణాత్తేవ ప్రాప్నోతి పరమాం గతి. అసలు ఇలాంటి యుగం లేదు అని మెచ్చుకుంటున్నారు. మనమా కలియుగంలో పుట్టామని భయపడిపోతున్నాం. అసలు కలియుగాన్ని మించిన యుగం లేదు, ఎందుకంటే స్మరణాత్ ఉచ్చరణాత్తేవ కేవలం భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ చేసిన సంకీర్తన కీర్తన ద్వారా ప్రాప్నోతి పరమాంగతి. ఆ పరమగతి ఏంటంటే భగవంతుణ్ణి చేరుకోవాలి నవవిధ భక్తి మార్గాల ద్వారా అని మనం అనుకుంటూ మొదలుపెట్టాము. అంటే ఎలా చేరుకున్నా సరే మన ప్రయాణం మొదలైంది, గమ్యం అదే అన్నమాట. అది భక్తి ద్వారా చేరుకుంటామా వేరే రకంగా చేరుకుంటామా అన్నది, ఏది మనం ఎంచుకున్నా ఆ భగవంతుని చేరుకోవాలి. దాన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆ భగవత్ స్వరూపం మనమే అని తెలుసుకోవాలి అని స్వామి ఆత్మస్వరూపులారా, దివ్యాత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అంటూ మనం ఏంటని ప్రతి క్షణం మనం గుర్తు చేస్తూ స్వామి ఎక్కడో దేవుడు ఉన్నాడు, మీరు ప్రయాణం చేసి వెళ్ళండి, ఎక్కడ చేరుకోవాలి, పరుగు మొదలు పెట్టండి అని చెప్పలేదు స్వామి. వస్తూనే మనం పలకరించడమే దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అన్నారు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వే భగవంతుడు అయ్యి ఉన్నావు ఇది తెలుసుకోని. ఆ సెంటెన్స్ వినడానికి చాలా ఈజీగా ఉంది కానీ మనం జీర్ణించుకుని దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కుస్తీ పడుతున్నాం. మరి అందులోని ఈ కీర్తనకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే నారదుడికి విష్ణుమూర్తి చెప్తారు కదా, స్వామి మీరు ఎక్కడుంటారు, ఏమిటి మీ అడ్రస్ చెప్పండి, ఎలా మిమ్మల్ని సులువుగా చేరుకోగలంటే, అప్పుడు నారదుడు ఏం చెప్పారు,
ఎక్కడైతే భగవన్ నామాన్ని ఉచ్చరిస్తారో తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠితమై ఉంటాను అని చెప్పారన్నమాట. ఇందాకక్క మీరు చెప్పినట్టు కలియుగంలో భగవంతుని చేరుకోవడం ఎంత సులువైన మార్గమో ఈ నామ సంకీర్తన ద్వారా. ఆ నామం భావంతో మనం చెప్పినప్పుడు భగవంతుడు మన ముందు ప్రత్యక్షమవుతారంటున్నారు. ఇతర యుగాల్లో మనం తీసుకున్నట్లయితే జపాలు, ధ్యానాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కలియుగంలో మానవులకి అంత సాధ్యం కాదు అని భగవంతుడు గుర్తించి ఇంత ఈజీ మార్గాన్ని మనకి అందించారన్నమాట.
సాధ్యం కాదు, సమయం లేదు,
సమయం లేదు,
స్థిరం అందుకన్నా లేదు,
అందుకన్నా లేదు.
మరి చూసుకుంటే మన పోతన్ గారు కూడా ఎంతో చక్కగా చెప్పారు, చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్త నొడువుడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. అసలు అలాంటివాడి పుట్టి ప్రయోజనం ఏంటి అని అంటున్నాడు. అంటే మనని మనం కించపరచుకోవడం అని కాదు కానీ గణేష్, ఒకసారి చూస్తే ఏ జీవికి లేని మహద్భాగ్యం మనకి ఏంటంటే మాట్లాడటం. ఆ మాట ద్వారా మనకిచ్చిన నోటి ద్వారా మిగతా జీవరాశులన్నీ కేవలం ఆహారాన్ని మాత్రమే భుజించగలం, కానీ మనిషిగా మనం పుట్టినందుకు మనం చేయగలిగింది మాటతో పాటు, సారీ తినడంతో పాటు ఈ ఆహారం శరీరానికి అందించడమే కాకుండా భగవంతుని చేరుకోవడానికి ఎంతో అవసరమైన మాటని మనకు భగవంతుడు ప్రసాదించాడు.
అంటే మన మనసులోని భావాన్ని వ్యక్తపరచుకోవడానికి ఒక ఒక దారి చూపించాడు.
కాబట్టి ఆ మాటని ప్రాపంచికంగా మిగతా విషయాలతో వాడుకున్నప్పటికీ అందులోనే మునిగిపోకుండా భగవంతుని కీర్తిస్తూ, భగవంతుడి నామాన్ని జపిస్తూ దాన్ని సార్థకం చేసుకోవడంలోనే మన జీవిత సార్థకమవుతుంది అని.
పోతన గారి పద్యం విన్న తర్వాత మన స్వామి పద్యమే గుర్తొస్తుంది, నాలుకని ఇచ్చినది ఎందుకో తెలుసా అంటే ఊరివారి శుద్ధులని మాట్లాడటానికి కాదు, ఆ నాలుక ఇచ్చింది భగవన్నామ సంకీర్తన చేయటానికి, ఆ భగవంతుని వైభవం, భగవంతుని గుణగణాలు మనం గానం చేయడానికి నాలుకనిచ్చింది అని చెప్పి ఎంతో చక్కగా ఓ పద్యంలో స్వామి చెప్తారు.
ఇంతేకాకుండా కీర్తనం అంటే స్తుతించడం, కీర్తించడం, పొగడ్డం. ఇంకో విధంగా చెప్పాలి అంటే మనం భగవంతుని పొగిడితే ఏమిటొస్తుంది, మనం పొగడకపోతే భగవంతుడికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు,
ఏమీ పోదు,
భగవంతుడికి ఏమీ రాదు పోదు. కానీ ఇలా చేయడం వల్ల మనకేంటవుతుంది అంటే మనం ఉద్ధరించబడతాం. ఎలా ఉద్ధరించబడతామంటే మనం లాస్ట్ టైం శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, ఎలాగైతే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముక్షువులు వీళ్ళందరూ ఎవరి స్థాయి తగినట్టు వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తారు. అలాగే కీర్తనంలో కూడా కష్టం వచ్చినప్పుడు భగవంతుడా నన్ను రక్షించు, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు, లేకపోతే నాకు పలానాది కావాలి అని ఇలా మనం భగవంతుని కోరుతూ ఉంటాం. స్వామి ఒకసారి చాలా చక్కగా చెప్పారు అనమాట, ముందు అది విందాము, ఆ తర్వాత మనం కీర్తన గురించి చెప్పకుండానే అర్థమైపోతుంది.
ఈ గానముతో ఉండినటువంటి యొక్క నామము యొక్క మాధుర్యము మరింత హృదయాన్ని ఆకర్షిస్తుంది. సింగింగ్ ది నేమ్ విత్ మ్యూజిక్ స్వీకమ్స్ ద హార్ట్ అండ్ అట్రాక్ట్ ది హార్ట్, అనేక మంది పండితులు శ్లోకరీతిగా చెప్తారు. A number of scholars సింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శ్లోక.
కానీ వారికి శ్లోక భావమే తెలుసు, కానీ శ్లోకాన్ని నివారణ కాదని తెలియదు.
బట్ దే ఓన్లీ నో ది శ్లోక భావ, బట్ దే కెనాట్ రిమూవ్ ది సారో అండ్ సాడ్నెస్.
మరి కొంతమంది యాక్టర్స్ పదములను మాత్రం చక్కగా గంభీరంగా ఉపయోగపెట్టారు.
Some of the actors can use the words in a very dignified way.
అది కూడాను భావాన్ని ఆకర్షించలేవు.
But they also will not be able to understand the
కాని గానము చేత హృదయాన్ని కూడాను తీర్చి బాగా చక్కగా ఆ రసాన్ని అనుభవిస్తుంది.
But through music, it is possible to make the heart enjoy fully and completely.
నాస్తిక యాస్తిక నాస్తికులు కూడాను ఈ యొక్క గానము లోపల తమకు తెలియకుండానే తలను ఊపుతారు.
Believers, non-believers and any combination of these will also dance with joy when they hear the singing.
ఈ యొక్క పదముల చేత పద్యములు చెప్పవచ్చు. రామ నన్ను కాపాడు అని చెప్పవచ్చు.
These words may be used as a poem and say, Rama, you please save me, protect me.
ఇది అంత హృదయాన్ని చక్కగా హత్తుకున్నట్టుగా లేదు.
But this will never attract the heart and appeal to the heart.
పదముల చేత ఓ రామ నన్ను కాపాడు అని అంటే ఇది కూడా అంత హృదయాన్ని హత్తుకోవటం లేదు.
In a prosaic way, when you say, ఓ రామ, why don't you just save me? It will not be appealing to the heart.
అదే గానముతో రామ నన్ను కాపాడు ఎంత హృదయాన్ని లాగుతుంది, ఎంత హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఈ గానము చేత ఇంత మాధుర్యం అనేటువంటిది నిండి ఉంటుందని.
When the same words are sung in the form of a musical song, how appealing they are, how they can attract the heart and impress upon the heart.
Swami, ento chakkaga andulo unna nijamaina ardhanni maniki explain chesaru Ganesh. Asalu Swami cheptaru madhuramaina dani annintikante madhuramainadi. పవిత్రమైనది ఏవైనా తీసుకుంటే అన్నింటికన్నా పవిత్రమైనది ఏదైనా ఉన్నది అంటే మొత్తం భగవత్ సృష్టిలోని అది భగవంతుడి నామము లేక భగవంతుడు మాత్రమే అని. అలాంటి భగవంతుడి నామాన్ని కూడా దానికి కూడా మాధుర్యాన్ని ఇచ్చేది గానం అని స్వామి ఎంతో చక్కగా తన మాటల్లో చెప్పారు. అంటే ఈ కీర్తించడాన్ని సమ్యక్ కీర్తనం అంటే సంకీర్తనం అవుతుంది అని చెప్తూ, ఎలాగ ఈ సంకీర్తన ద్వారా మనం భగవంతుని చేరు చిన్నది ఇప్పుడు చూద్దాం.
తప్పకుండా. ఎందుకంటే మనం కీర్తనం అంటే పొగడటం అని అనుకుంటాము. ప్రస్తుత ప్రాపంచికమైనటువంటి ఈ జీవితంలో మనం ఇతరుల్ని పొగడుతూ ఉంటాము, మన హయ్యర్ అథారిటీస్ ని పొగడుతూ ఉంటాము.
పనులు కావాలంటే
ఒకరిని పొగడుతూ ఉంటాము. అది కాదు, భగవంతుడి నామాన్ని భగవంతుడి గుణగణాలను మనం గుర్తు చేసుకుంటూ ఆ దేవదేవుణ్ణి పొగడాలి అని స్వామి చెప్తారు.
అంటే ఈ పొగడడం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు భగవంతుడికి ఏమీ రాదు, మనమే మన కష్టాలని మర్చిపోయి భగవంతుని తలుచుకోవడానికి ఒక అవకాశం. అంటే ఇప్పుడు భగవంతుడు నువ్వు దయాస్వరూపుడు అంటే ఆయన దయ ఎలా ఉంటుంది. ఇప్పుడు మన సంకీర్తనంలోని ఎన్ని రకాలు ఉన్నాయన్నో చూస్తే అందులోనే మనకి చక్కగా తెలుస్తుంది గణేష్. ముందుగా సంకీర్తనంలోని గుణ సంకీర్తన అంటే భగవంతు యొక్క గుణగణాలని అన్ని వర్ణిస్తూ ఆయన్ని సంకీర్తనం చేయడం, ఆయన గురించి పాడడం అనమాట. అంటే మనందరికీ తెలిసిందే, త్యాగరాజు గారు మొదలుకొని అందరూ అన్నమయ్య
వాగ్గేయకారు అందరూ భగవంతుడి గుణగణాలను వర్ణిస్తూ పాడినటువంటి ఆ కీర్తనలు ఆ పాటలు మనందరికీ హృదయంలో హత్తుకొని పోతాయి.
అసలు గణేశుడు భక్త శిఖామణి అని గాని భక్త గ్రేసులను గాని పరమ భక్తులను మనం ఎవరిని చెప్పుకున్నా సరే వాళ్ళందరూ కూడా కవులో గాయకులు అయ్యే ఉన్నారు.
మోస్ట్ ఆఫ్ దెమ్ గాయకులే.
ఇంత వాళ్ళకి ఆ సంగీతంతో పాటు ఆ సాహిత్యం ఇవన్నీ కలిపి ఆ భావం ఎలా వచ్చాయి అంటే ఆ భక్తితో ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల కలిగే అనిపిస్తున్నది. అంటే వాళ్ళు ఏం చేసినా సరే ఒక పాట రూపంలో, అంటే వాళ్ళకి బాధ కలిగినా పాట రూపంలోనే వ్యక్తం చేస్తున్నారు, ఆనందం కలిగినా పాట రూపంలోనే వ్యక్తం చేస్తున్నారు, ఏది అడగాలన్నా పాట రూపంలోనే అడుగుతున్నారు, ఏం చెప్పాలన్నా పాట రూపంలోనే చెప్తున్నారు. అంతా సంకీర్తన ద్వారా, అంతా కీర్తనం ద్వారానే వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుని ఈనాటికి కూడా వాళ్ళు రచించినవి వాళ్ళు పాడినవి మనం తలుచుకొని మనం ఉద్ధరించబడుతున్న వాటి వల్లనే అనిపిస్తున్నది. అలాంటిదే మన త్యాగరాజు గారిది చిన్న, ఆయన రచించి పాడింది ఒకటి విందాం.
నిధి చల సుఖమా రాముని సన్ నిధి చల
ఇలా భగవంతుడికి ఏం చెప్పాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా వీరందరూ ఆ గుణగణాలను వర్ణిస్తూ సంకీర్తన చేశారు. అలాగే మరి రెండోది లీలా సంకీర్తనం, అంటే భగవంతుణ్ణి యొక్క రూపాన్ని వర్ణించడం కాకుండా ఆయన ఎటువంటి లీలలను చేస్తారు, ఆయన ఏం చేస్తారన్న వాటిని వర్ణిస్తూ ఆ లీలా సంకీర్తనం చేస్తాం.
ఒక చక్కని పాట గుర్తొస్తుంది నాకు, ముద్దుగారి యశోదా ముంగిటముత్యం వీడు అని చెప్పి ఎవరు రాశారో నాకు అన్నమాచార్య కీర్తన అనుకుంటాను, అది నాకు సరిగ్గా తెలియదు, కానీ దాంట్లో కృష్ణుడి లీలలన్నీ దాంట్లో వర్ణించబడతాయి అన్నమాట. ఈవెన్ స్వామి మనకి ఇచ్చినటువంటి భజనలో చాలా గోవర్ధన గిరిధారి అంటాము, ఆ రాముడి గుణగణాలను మనం చెప్తున్నప్పుడు అయోధ్య విహారి అని చెప్తూ రావణవర్ధన రామ ఇలాగా రాముడు ఏమేమి లీలలు చేశాడో,
హరియోద్ధారక
రామ ఏమేమి చేశారో అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ భజన్స్ కానివ్వండి, ఆ సంకీర్తనలు కావండి, మరొకసారి మరొక ఫ్యాసెట్ ఆఫ్ గాడ్ మనకి రివీల్ చేసేది. ఇది ఆ భక్తుడికి ఇలాగ అయ్యింది, మనకి కూడా భగవంతుడు ఇలా చేస్తాడేమో, మనల్ని కూడా ఇలా రక్షిస్తాడేమో అనేటటువంటి ఒక భావం మనకి కలుగుతుంది అన్నమాట.
ఇక్కడ అంటే ఆ లీలని సంకేతం చేయడం ద్వారా ఏంటంటే మనకు కూడా భరోసా వస్తుంది.
అవును,
కాబట్టి భగవంతుడి పాదాలు పట్టుకున్నాను, నాకు వచ్చిన సమస్య పెద్దదేం కాదు, భగవంతుడే చూసుకుంటాడు, ఎందుకంటే ఇంత మందిని తరింపజేసిన వాడు నన్ను తరింప చేయడా అన్న ధైర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. స్వామి చెప్పినట్టు ఒక పక్క ఆ మధురమైన గానం ఆనందాన్ని ఇస్తుంది, మన బాధల్ని కట్టెక్కిస్తాడని ఒక భరోసా ధైర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట.
మనం ఈ పాట విన్నప్పుడు పలుకే బంగారమాయన కోదండపాడి విన్నప్పుడు స్వామి విద్యార్థులతో ఎప్పుడైనా మాట్లాడకపోతే ఇదే పాట ఎప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట. ఏమి స్వామి ఒకసారి మాట్లాడకపోతే ఎలా ఉంటుంది, ఎందుకు మాట్లాడటం లేదు అనేటటువంటి భావం మనలో క్రియేట్ చేయడానికి అంత భక్తితో పాడినటువంటి ఆ వాగ్గేయకారుల గానాలన్నీ మనకి ఉపయోగపడతాయి.
అందుకే తర్వాత కూడా భావ సంకీర్తనం అన్నారు, అంటే ఎటువంటి భావమైనా అంటే భగవంతుడి పట్ల సఖ్యభావం అనవచ్చు, ప్రేమ భావం, ఆ మధుర భావాన్ని వ్యక్తపరచాలి అన్నా కూడా కీర్తన ద్వారా గానం ద్వారానే మనం చెప్పుకోవాలంటే మీరా భజన్స్, మీరాబాయి గాని రాధా గాని వాళ్ళ మధుర భక్తిని వాళ్ళు వారి గానం ద్వారానే భగవంతుడు తెలియజేశారు. అలాగే కలియుగంలోని స్వామి చెప్పిన ఈజీగా తరించడానికి నామ సంకీర్తనం, జస్ట్ ఏమీ లేదు, రామ కృష్ణ గోవింద నామాన్ని జపించండి చాలు అన్నారు. అసలు స్వామి యొక్క మెయిన్ ఇది తీసుకుంటే రెండే చెప్పారు, అంటే మన చేసి చేయిస్తున్నారు, అది ఏంటంటే భజన సేవ. భజన ద్వారా ఇందాక మనం అనుకున్నట్టు కీర్తన ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని పాడుకున్న కన్నా పది మందిలోకి వెళ్లి ఈ భజన చేయడం వల్ల ఏంటవుతున్నది అంటే భజనకి అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే కాకుండా ఆ భజన ఎక్కడైతే ఆ వైబ్రేషన్స్ ఏ గాలిలో కలుస్తున్నాయో ఆ వాతావరణాన్ని అంతటినీ కూడా శుద్ధి చేస్తుంది అని స్వామి భజనకి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. అందుకే నామ సంకీర్తన నగర సంకీర్తన అని కూడా బ్రహ్మముహూర్త కాలంలో లేచి మీరు చెయ్యండి, అది మీరొక్కళ్ళు ఒక భజన మందిరంకో ఇంటికో పరిమితం కాకుండా నగరమంతా తిరుగుతూ చెయ్యండి అన్నారు. అంటే అది సేవ అయిపోతుంది, ఒక పాట పాడడం ఒక రామకృష్ణ అనడం సేవ ఎలా అవుతుందంటే స్వామి చెప్పారు మీరు వెళ్లి ఆ నగరంలోని వీధులంతా తిరుగుతూ పాడుతున్నప్పుడు ఏంటవుతుందంటే ఒకటి వాళ్ళని మీరు దేవుడు నామంతో నిద్రలేపుతున్నారు. స్వామి చెప్తారు కదా ఎలా లేస్తే మనం ఆ రోజంతా ఆ విధంగా ఉంటాము అని. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తున్నారు, మీరే ఆదర్శంగా ఉండాలని స్వామి చెప్తున్నారు, కానీ మన పరిస్థితుల వల్ల అవటం లేదు. అందుకే పెద్ద సేవ స్వామి ఇచ్చారంటే నగర సంకీర్తన, అంటే ఈ నామం చెప్తూ ఎవరైతే మనం నగర సంకీర్తన చేస్తున్నామో మనమే లబ్ధి పొందడం కాకుండా నామాన్ని విని ఆ భగవంతుడి మీద ఆసక్తి. ఇందాక స్వామి చెప్పారు ఆస్తికులు నాస్తికులు ఎవరైనా గానం వింటే భయమర్చిపోతారు అని. ఆ పాట విన్నప్పుడు రాముడు గురించి భక్తి ఉన్నా లేకపోయినా వాళ్ళు రామ అన్న శబ్దంతో లేస్తే ఆనందంగా లేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియకుండానే వాళ్ళు ఆనందంతో లేస్తారు, రోజంతా ఆనందంగా గడుపుతారు. కాబట్టి నగర సంకీర్తనలో ఏంటంటే ఆ గాలి ఆ వైబ్రేషన్స్, రామ అన్న శబ్దాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చిన ఆ వైబ్రేషన్స్ ఎంత దూరం గాలి వెళ్తుందో అంత మేరకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పారు. దీన్ని మించిన సేవ ఏముంటుంది గణేష్?
ఇంకొక పాయింట్ స్వామి చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ప్రతి నిత్యం మనకి సాయి కుల్వంత్ హాల్లో భజన్స్ జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల ప్రపంచ వ్యాప్తంగా మన సమితిల్లో మందిరాల్లో భజన చేస్తారు, ఎంతో మంది అక్కడ చేరి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. స్వామి ఏమన్నారంటే ఆ 1,000 మందిలో, ఆ 100 మందిలో, ఆ 10 మందిలో ఒక్కడు భావంతో పాడినా వాళ్లు పాడినటువంటి ఆ వైబ్రేషన్ మిగతా వాళ్ళందరికీ కూడా అందుతుంది అని స్వామి చెప్పారు. అంటే ఆ సామూహికంగా చేసేటటువంటి ఈ భజన ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైనదో స్వామి చెప్పిన ఈ ఒక్క మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
అంటే అక్కడికి భగవంతుణ్ణి రప్పించగల శక్తి సామర్థ్యాలు ఒక్క భక్తుడికున్న ఆ భక్తి భావం ద్వారా మిగతా అక్కడ అందరూ లబ్ధి పొందుతారు. అందరికీ కూడా ఆ భగవంతుడు వచ్చి బ్లెస్ చేసిన బ్లెస్సింగ్స్ అందరికీ వస్తాయి అంటూ స్వామి ఎంతో చక్కగా చెప్తారు.
అవును.
అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కీర్తనంకి, ఈ గానంలో ముందు ఉండాల్సింది ఏంటి అంటే భావం. ఆ భావం ఉన్నప్పుడే భగవంతుడు కరుగుతాడు, మన దగ్గరికి వస్తాడు అని తెలుస్తున్నది.
ఈ నామ సంకీర్తన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి చెప్పేటటువంటి ఒక ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు.
అవును.
ఒకసారి చైతన్య మహాప్రభు భగవంతుడికి, కృష్ణుడికి ప్రార్థిస్తాడంట, స్వామి నీకు ఎంతో చేరువుగా ఉన్నటువంటి ఆ ఫ్లూట్ ను చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది, నాకు ఆ ఫ్లూట్ అంతా నీ సామీప్యం ఎప్పుడు దొరుకుతుంది, నిరంతరం నీ శ్వాస ఆ ఫ్లూట్ ద్వారా అందుతుంది ప్రపంచం అంతటికి అంటే చాలా ఒక బ్లెస్సింగ్ ఇస్తాడంట. ఎవరు? నారద మహాముని చైతన్య మహాప్రభుకి. నువ్వు చక్కగా భగవంతుని నామ సంకీర్తన చేసుకో, వీధులంతా తిరిగి భగవన్ నామ స్మరణ చెయ్యి అని చెప్తే ఒక డోలు వేసుకుని మెడలో ఒక తాళం పుచ్చుకుని తను భగవంతుడి నామాన్ని జపిస్తూ కీర్తనం చేసుకుంటూ వీధులంటా వెళ్తాడనమాట. ఎంత తన్మయత్వం పొందుతాడంటే తనను తాను మర్చిపోతాడంట ఆ సంకీర్తన చేస్తున్నప్పుడు. కొంతమంది అసూయ పనులుంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడని తన డోల్ని చించేస్తారు. చించేసి ఇంకా మరి అది ఉపయోగపడకుండా పోతే చైతన్య మహాప్రభు అనుకుంటాడంట గౌరాంగుడు, ఏమిటి స్వామి నా డోలు నీకు నచ్చలేదేమో వినటం, సరే నేను డోలు తీసేసి ఈ తాళంతో వాయించుకుంటాను అని చెప్పి తాళాలు పట్టుకుని వీధంటా తిరిగి ఆ కీర్తన చేస్తుంటాడు. మళ్ళా ఇంకొకసారి చుట్టూ ఉన్నటువంటి అసూయాపరులు ఆ తాళాలని విరిచేస్తారంట. సరే స్వామి నీకు ఇది కూడా ఆనందమే కదా, నాది నా తాళం వాయించడం నీకు నచ్చటం లేదేమో అని చెప్పి కీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతాడంట. అంటే అంత తన్మయత్వంలో ఇంకా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న భావం కూడా మనకి కలిగినటువంటి స్థాయికి నామ సంకీర్తన మనల్ని చేరుస్తుందన్నమాట.
స్వామి అదే చెప్తారు కదా, మీరు నగర సంకీర్తన చేయడానికైనా నామ సంకీర్తన చేయడానికైనా ఎందుకు సిగ్గుపడతారు, చాలా మంది అయ్యో నలుగురు ఏమనుకుంటారో అన్న భావం వస్తుంది, దాన్ని కూడా ఖండిస్తూ స్వామి చెప్పారు. దేనికి సిగ్గుపడాలి? భగవంతుడు నామం చెప్పుకోవడానికి ధైర్యంగా ఉత్సాహంగా ఆనందంగా చెప్పుకోవాలి. మనం ఎవరి గురించి తప్పు మాట్లాడుకోవట్లేదు, ఎవరి గురించి చెప్పట్లేదు, అవి మనం ఆడంబరంగా ఎంతో ధైర్యంగా చేస్తున్న పనులు. కానీ దేనికి భయపడాలో దానికి భయపడకుండా అనవసరంగా మనం భగవంతుడు నామాన్ని కీర్తించడానికి వెనకంజ వేయకూడదు అంటూ స్వామి చెప్తారు. ఈవెన్ భజన పాడుతున్నప్పుడు కూడా లోపల పాడుకుంటే స్వామి చెప్పారు, గట్టిగా పాడండి, నోరు భగవంతుడు ఇచ్చింది ఇందాక మనం అనుకున్నట్టు నోరు నవ్వంగా హరికీర్తనము చెయ్యడేని, అలా నోరు నొప్పెట్టినట్టు పాడా హరిని కీర్తించాలట, అప్పుడే మనకి నోరు ఇచ్చినందుకు సార్థకత లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి మనం భజన చేస్తున్నప్పుడు చక్కగా హృదయం అంటే ఆ భావాన్ని నింపుకొని ఆనందంగా గట్టిగా పాడమని, అలాగే స్వామి భజన చేస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ అంటే చేత్తో తాళం వేస్తూ కూడా భజన చేయమంటారు. అది దేనికోసం అంటే స్వామి చెప్తారు, ఒక చెట్టు మీదకి పక్షులు వచ్చి, మీరు చెట్టు కింద కూర్చున్నారు, పక్షులన్నీ అక్కడ వచ్చి గోల పెడుతున్నాయి, చేరినప్పుడు మీరు ఏం చేస్తారు, చప్పట్లు కొడితే ఆ పక్షులు ఎగిరిపోతాయి. అలాగే మీరు భగవంతుడి దగ్గరికి ఎందుకు వచ్చి కూర్చున్నారు భజనలోని? ప్రశాంతత కోసం. మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, కళ్ళు తెరిచిన మొదలు మళ్ళా కళ్ళు మూసుకుని నిద్రపోయినంత వరకు మన మనస్సు ఆగకుండా పాపం కష్టపడి ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం దూరం వెళ్ళడానికి, వాటి నుంచి ప్రశాంతతను పొందడానికి మనం భజనకు వచ్చాం. మరి అక్కడ కూర్చొని కూడా మన ఆలోచనలన్నీ కూడా వేరేవే పట్టుకెళ్తూ ఉంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా అయిపోతుంది. అందుకు స్వామి పెట్టింది ఏంటంటే ఈజీ వే, చప్పట్లు కొట్టండి అని. ఎప్పుడైతే చప్పట్లు కొడితే పక్షులు ఎలా ఎగిరిపోయాయో, నువ్వు చప్పట్లు కొడుతూ భజన చేస్తే నీ బుర్రలో ఉన్న అనవసరమైన ఆలోచనలన్నీ ఎగిరిపోయి నువ్వు ఏదైతే భజన పాడుతున్నావో ఆ భావం మీద, ఆ భగవంతుడి నామం మీద నీ దృష్టి నిలబడుతుంది అని చెప్పారనమాట. ఇలా చెప్తూ ఉంటే అంటే ఎంత చక్కగా చెప్పారంటే మన అందరికీ గుర్తుండిపోతుంది. ఒక స్టూడెంట్ ఇలాగే స్వామి చెప్పారు కదా అని బాగా ఆవేశంతో భజన చేస్తూ చప్పట్లు చాలా గట్టిగా కొడుతున్నాడు అనమాట. అది పక్క వాళ్ళందరికీ కూడా కొంచెం డిస్టర్బింగ్ గా ఉన్నది. కాకపోతే ఆయన భక్తికి ఎవరు ఏం చెప్పలేరు, ఏమీ అనలేక మిగతా వాళ్ళు ఊరుకున్నారు. అప్పుడు స్వామి అబ్బాయి దగ్గరికి వచ్చి చాలా మెచ్చుకున్నారట. ఇలా ఊగిపోయి ఊగిపోయి చక్కగా చప్పట్లు చాలా గట్టిగా కొడుతూ చేస్తున్నారు. తన్మయత్వంతో ఆయన భక్తిలో మునిగిపోయారు. అప్పుడు స్వామి వచ్చి చెప్పాడు, చాలా బాగా భజన చేస్తున్నావు నువ్వు అంటే చాలా ఆనందపడ్డాడు. కానీ ఇంకొంచెం దగ్గరగా స్వామి వచ్చి అన్నట్ట, నీ చెట్టు మీద ఉన్న పక్షులు ఎగిరితే చాలు, పక్క వాళ్ళ చెట్టు మీద పక్షులు ఎగరక్కర్లేదు అని. అంటే నీ ఆలోచనలు ఎగిరిపోయినట్టు మెల్లిగా కొట్టు చాలు, మరి అంత గట్టిగా కొట్టకలు. అంటే ఎంత సున్నితంగా వద్దు అన్నదాన్ని స్వామి చెప్పారో చూడు. అంటే ఎంతో చక్కగా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంతవరకు చెయ్యాలన్నది కూడా మనకి స్వామి చక్కగా నిర్దేశించారు.
ఈ మనం భజన గురించి మాట్లాడుకుంటున్నాము, భావంతో పాడినప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం ఆలోచించినప్పుడు నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది.
చెప్పు గణేష్.
ఇది అప్పట్లో అఖండ భజన మన పద్మనాభన్ గారు ప్రారంభించినటువంటి స్వామి అనుగ్రహంతో
బెంగళూరులో
ఒకసారి ఒక భక్తుడు ఆ భజనకి వచ్చి కూర్చున్నాడంట. ఆ భక్తుడికి ఏదో స్కిన్ ప్రాబ్లం ఏదో ఉన్నదంట. చాలా మంచి గాత్రము మంచి భావంతో పాడే సింగర్ ఆ అబ్బాయి. సో పద్మనాభన్ గారికి విన్నవించుకున్నాడంట, సార్ నాకు ఇలాగ ప్రాబ్లం ఉన్నది, స్వామితో మీరు విన్నవించుకుంటే స్వామి నన్ను క్యూర్ చేస్తారేమో, ఒకసారి ఆ ప్రార్థన మీరు అందించగలరా స్వామికి అంటే, ఈయన చాలా సున్నితంగా దాన్ని నిరాకరించారు. మీరు ప్రార్థించండి, స్వయంగా మీరే భజనలో కూర్చొని స్వామిని అర్థించండి అని చెప్తే ఇంకా ఆయన ఏమి చేసేది లేక ఆయనంతట ఆయనే భజనలో కూర్చొని పాడుకుంటున్నారంట. రాత్రి ఆ రోజు మొత్తం స్వామి కూర్చున్నారు. 6 గంటల సేపు స్వామి ఏకధాటిగా కూర్చున్నారన్నమాట. రాత్రి రిటైర్ అయ్యారు స్వామి. రిటైర్ అయ్యి భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా పద్మనాభన్ గారిని స్వామి కారు తీయి భజనకు వెళ్దామన్నారంట. అదేంటి స్వామి ఇప్పుడే కదా వచ్చారు మీరు, అప్పుడే భజనకు వెళ్దామంటారంటే ఈ రోజు నైట్కి మీరు రెస్ట్ తీసుకోండి, పొద్దున్న ఎలాగో వెళ్ళాలి కదా అని అంటే, లేదు 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 నాకు చాలా అర్జెంట్ పని ఉన్నది, తప్పకుండా వెళ్లి తీరాలి అంటే, ఇంకా స్వామి ఫోర్స్ చేసిన తర్వాత పద్మనాభన్ గారు ఇంకా నో చెప్పలేకపోయారు. స్వామిని తీసుకుని ఆ భజనకి వెళ్లారంట. వెళ్తే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో భావంతో ఆర్ద్రతతో పాడుతున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని పాడుతూ ఉంటే స్వామి నేరుగా ఆయన ఎదురుగా వచ్చి నించున్నారంట. ఈ అబ్బాయికి స్వామి తన ఎదురుగుండా నించున్నారన్న ఎరుక కూడా లేదన్నమాట. అంత తన్మయత్వంలో ఉండిపోయి పాడుతున్నాడు. చుట్టూ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు, ఏమవుతుంది ఏమవుతుంది అని చూస్తుంటే, చివరిగా భజన అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి కళ్ళు తెరిచి చూస్తే స్వామి సాక్షాత్తు తన ఎదురుగుండా నించునున్నారు. స్వామి ఆ అబ్బాయిని బ్లెస్ చేసి నెత్తి మీద చేయిపెట్టారు. అందరికీ కళ్ళు కళ్ళకు కట్టినట్టుగా అది కనిపించింది. ఆ మిరాకిల్ అక్కడ అందరి కళ్ళ ముందు స్వామి ఆ స్పర్శతో ఆ అబ్బాయి యొక్క భావంతో పాడినటువంటి ఆ కీర్తనతో ఆ ముఖం మీద ఉన్నటువంటి ఆ మచ్చలన్నీ ఒకేసారి పోయాయంట. వాళ్ల కళ్ళ ముందు మటమయమైపోయాయి. అంటే స్వామి ఆ భావానికి ఎంత లొంగిపోతారో అనేది, ఎంత ఫాస్ట్ గా ఆ పాట స్వామిని అట్రాక్ట్ చేస్తుంది, హృదయంగా భావంతో పాడినటువంటి పాట అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది.
అవును గణేష్, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ భక్తాగ్రేసులు, ఈ మన త్యాగరాజు గారు, రామదాసు, పురంధరదాసు గారు, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఏమీ ఆశించకుండా, అంటే వాళ్ళు సంగీతాన్ని పోషిద్దామనో సాహిత్యాన్ని పోషిద్దామనో చేసిన కృతులు కీర్తనలు కావు ఇవి. అవి భక్తితోని వాళ్ళు భగవంతుడితోటి ఆ రకంగా అనుబంధాన్ని పెట్టుకున్నారు, ఆ రకంగా సంగీతానికి సార్థక చేకూరింది అనిపిస్తుంది. అంతే తప్ప సంగీతం ఎంతో మంది పాడుతున్నారు, మరి వాళ్ళందరూ భగవంతుని చేరుకున్నారా, ఇలాంటి అనుభూతిని పొందారా అంటే అది ఎవరికి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. మనం ఏ ఉద్దేశం కోసం ఆ సాహిత్యాన్ని గాని సంగీతాన్ని గాని ఉపయోగిస్తున్నాము అన్నది. అలాగే మరి మీరాబాయిని తీసుకుంటే ఆవిడ జీవితాన్ని భగవంత కృష్ణుడికే అంకితం చేసి, అంటే కృష్ణుడు తప్ప ఇంకేదీ లేదు, అంటే లౌకికమైన ఎటువంటి సంబంధాన్ని ఆవిడ అంగీకరించలేకపోయారు, భగవంతుణ్ణే సర్వస్వంగా భావించి తన్నే భగవంతుడికి అర్పించుకుని ఇంకా తన అనుబంధాన్ని భగవంతు ఎలా పెట్టుకున్నారంటే అది అలా చెప్పుకుంటూ పోతుంటే అదే గానం అయిపోయింది, అవే భజన్స్ అయిపోయి ఆ మీరా భజన్సే మనం కూడా ఇప్పటికీ ఎంతో విని ఆనందిస్తున్నాం. అలాంటి చిన్న మీరా భజన ఒకటి ఇప్పుడు విందాం.
మీరు ఇందాక చెప్తున్నారు అప్పటి వాగ్గేయకారులు ఎవరు లిటరేచర్ ని ప్రొటెక్ట్ చేద్దామనో, లేకపోతే నేను పాడితే నా గానం ఆల్ ఇండియా రేడియోలో వినిపిస్తుందనో, లేకపోతే ఒక ఛానల్లో ఏదో వినిపిస్తుందనో, అలాంటి ఏ ఉద్దేశంతో పాడకుండా కేవలం భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి పాడినటువంటి ఆ భావం అప్పటి వాగ్గేయకారులది. ఇటీవల కారైకుడి మణి గారు, ప్రముఖ మృదంగం విద్వాంసులు, ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా అద్భుతమైన మాట చెప్పారు. నేను ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతానో ఆ స్టేజ్ ఎక్కినప్పుడు అది నాకు ఒక యజ్ఞంగా అయిపోతుంది, అది నా తపస్సు అయిపోతుంది, ఇంకా నాకు భగవంతునికి నాకు మధ్య ఇంకేమీ అడ్డులు రావు. అలాంటి భావంతో ప్రస్తుతం పాడేటటువంటి గాయకులు గాని గాయని గాయకులకి ఆ భావం రావాలి అంటే, త్యాగరాజ కీర్తన పాడుతున్నారు అంటే త్యాగరాజు ఆ సందర్భంలో ఏం ఆలోచించుంటాడు అన్న భావాన్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషన్ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు చుట్టూ ఉన్న ఆడియన్స్ తో నువ్వు కనెక్ట్ చేయగలుగుతావు, వాళ్లలో ఒక భక్తి భావాన్ని నువ్వు ప్రేరేపించగలుగుతావు అని చాలా చక్కగా చెప్పారు.
స్వామి ఎప్పుడు అదే చెప్తారు కదా, అంటే ఎవరైనా పాడుతున్నప్పుడు ఆ పాటతో మనం భగవంతుని కనెక్ట్ అవ్వగలుగుతున్నావు అంటే అంత భక్తితో వాళ్ళు పాడుతున్నట్టు లెక్క.
అండ్ ఇందాక మనం ఈ మీరా భజన్ వింటుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఆ పాట, ఎంఎస్ అమ్మ అంటే స్వామికి, స్వామి హృదయానికి ఎంతో చేరువైన మహానుభావురాలు. స్వామి ఎంతగానో ప్రేమించేవారు ఆవిడ్ని. ఒకసారి సుబ్బలక్ష్మి గారి గురించి కొడైకెనాల్లో స్వామి ఉన్నట్టుండి ఏ సందర్భం కూడా లేదప్పుడు స్వామి అలా కళ్ళు మూసుకుని విద్యార్థులందరితో కూర్చున్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గుర్తు చేసుకున్నారు. స్వామి గుర్తు చేసుకుని, ఎప్పుడు నా పటం ముందు కూర్చుని నిత్యం అలా సంకీర్తన చేసుకుంటూ ఉంటుంది, ఎంతో భావంతో పాడుతూ ఉంటుంది, నిత్యం అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అని స్వామి ఎంఎస్ అమ్మ గారి గురించి చెప్పారు. అంటే స్వామిని ఎంతగా అది ఆమె గాత్రం టచ్ చేసి ఉంటుందో, ఆ భావం ఎంతగా స్వామి హృదయాన్ని స్పృశించి ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి స్వామి త్యాగరాజస్వామి గారి గురించి చెప్తున్నారు అంటే త్యాగరాజస్వామి ఎంత పుణ్యం చేసుకున్నారో, సాక్షాత్తు ఆ రాముడే త్యాగరాజు భావాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ భక్తులందరికీ త్యాగరాజు గురించి చెప్తున్నారు అంటే ఎంత ఆయన సంకీర్తన, ఆయన భావం, ఆయన భక్తి ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసుంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు.
మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం గణేష్. అంటే అప్పటి త్యాగరాజు రామదాసు అటువంటి గొప్ప వాళ్ళ అని డైరెక్ట్ గా వినలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్వామి విద్యార్థులు ఎంతో మంది అలాంటి గొప్ప వాగ్గేయకాలతో సమానంగా ఉన్నవాళ్లు స్వామి దగ్గర ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది మనందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకువెళ్లి, అంటే వాళ్ళ పాట ద్వారా, వాళ్ళ గాత్రం ద్వారా మనని స్వామికి దగ్గర చేస్తున్న ఎంతో మంది ఉన్నారు. ఆ భక్తిభావంతో పాడిన విద్యార్థులు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. వాళ్ల భక్తికి మెచ్చి స్వామి అనుగ్రహించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి వాళ్ల అమ్మగారికి చాలా సుస్థి చేసిందనమాట. పాప ఎప్పటి నుంచో స్వామికి విన్నవించుకుంటున్నారు. దేనికైనా సమయం రావాలి, కాకపోతే దాని వెయిట్ చేసే అంటే ఆ శక్తి ఉండాలి, ఆ ఓపిక, ఆ తట్టుకునే ఇది కూడా ఉండాలి. ఇంకా వాళ్ళ అమ్మగారి బాధ చూడలేక ఈయన చాలా బాధపడుతున్నాడు. ఇంకా రోజు కళ్ళు మూసుకొని స్వామికి భజన ద్వారా తన దీన్ని భావాన్ని స్వామి పాదాల చెంత ఉంచుదాం అనుకుని, సాయి మాత పిత దిన బంధు సఖ, అంటే నువ్వు తప్ప నాకింకెవరు లేరు, నువ్వే రక్షించాలి, ఆ ఎంత భావంతో పాడానంటే స్వామి కరిగిపోయి అబ్బాయి కళ్ళు మూసుకొని పాడుతున్నాడు. స్వామి వెంటనే కారు తెప్పించుకొని వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి ఆవిడ్ని బ్లెస్ చేసి అనుగ్రహించి వెనక్కి వచ్చారు. ఈ అబ్బాయి భజన ఇంకా అవుతూనే ఉన్నదనమాట. అంటే అంత ఆర్తితోటి అంత భావంతో పాడితే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్నది మన కళ్ల ముందు మన విద్యార్థులు చేసిన గానం ద్వారా తెలుసుకున్నాం.
ఇది ఇది చెప్తుంటే ఆ భావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఈ సంకీర్తనలోని భావం ఎంత ప్రధానమైనటువంటిదో. స్వామి ముందర ఒక డ్రామా చేసే అవకాశం దొరికింది విద్యార్థులుగా. చేసినప్పుడు ఆ డ్రామాలో దాని టైటిలే తేరా తుచ్చుకో అర్పణ్. అంటే నువ్విచ్చిన టాలెంట్స్, నువ్విచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ తిరిగి సమర్పణగా నీకు అర్పితం చేస్తున్నాము. ఇప్పుడు పాడటం అనేది ఒక టాలెంట్, భగవంతుడు మనకి అనుగ్రహించింది, తిరిగి ఆయనకే అర్పించాలి. అది దాని ఇతివృత్తం అనమాట. దాంట్లో స్వామి ఒక ఒక సీన్ చేయించారు మా చేత. దాంట్లో అక్బర్ తాన్సేన్, అక్బర్కి మనోవ్యాకులత ఉంటుందన్నమాట. దేనికో చాలా చింతపడుతూ ఉంటాడు. ఎంతో మందిని వైద్యుల్ని పిలుస్తాడు, మానసికంగా ఎంతో లోగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎన్ని పిలిచినా ఎంత ఏ వైద్యుడు మందిచ్చినా ఏమీ తగ్గపోతే చివరిగా తాన్సేన్ పిలుస్తాడు. తాన్సేన్ అక్బర్ కొలువులో ఎంతో ప్రముఖమైన గాయకుడు. తను పాట పాడితే రాగ్ మేగ్ పాడితే వర్షం పడేదంట, రాగ్ దీప్ పాడితే దీపాలు వెలిగేవట. మరి ఏ రాగం పాడితే నువ్వు నా మనసులోని బాధను తొలగించగలవు అని అక్బర్ మహారాజు అక్బర్ చక్రవర్తి అడుగుతాడనమాట. అడిగితే నేను పాడతాను మహారాజ్ అని చెప్పి తను పాట మొదలు పెడతాడు. ఎంత ఎంతో ఇంటెన్స్ గా పాడతాడనమాట తాన్సేన్. కానీ ఎంత పాడినా ఇంకా ఆ వ్యాకులత పోదనమాట అక్బర్ కి. చెప్తాడు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు తాన్సేన్, కానీ నీ పాటలోని ఒక్క నోట్ కూడా, ఒక్క అక్షరం కూడా నా బాధను తొలగించలేకపోతుంది, నేనేం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే. అప్పుడు తాన్సేన్ అంటాడు, మీకు ఇలాగుంది కదా, మీ పరిస్థితి అసలు బాగులేదు, సరైన పర్సన్ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి తన గురువు గారైనటువంటి హరిదాస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కానీ మారువేషంలో ఇద్దరు వెళ్లి ఒక చాట్ నుంచి హరిదాస్ గారి ఇంట్లో చూస్తారు ఏం జరుగుతుందని. హరిదాస్ గారికి పక్షవాతం వచ్చి కాళ్ళు రెండు పడిపోతాయి. పడిపోయినప్పుడు అతని శిష్యుడైనటువంటి బైజూ బావరా చాలా ప్రముఖమైనటువంటి వాగ్గేయకారుడు, తను ఎంతో భావంతో గురువు గారికి తగ్గాలి అని భగవంతుని ప్రార్థిస్తూ అక్బర్ ఆ పరిధిలో ఉన్నటువంటి సమయంలో పాడుతూ ఉంటాడనమాట. ఆ భక్తి భావంతో పాడిన ఆ పాటకి హరిదాసు కాళ్ళొచ్చి లేచి నించుంటాడు. బైజూ బావరా ఆ తన్మయత్వంలో అలా లీనమైపోతాడనమాట. అక్బర్ ఆ పాట విని తన మనోవ్యాకులతకి దూరం అవుతాడు. తన మనసు చాలా ప్రశాంతత పొందుతుందనమాట ఆ సన్నివేశాన్ని చూసి, ఆ పాటను విని, ఆ సంకీర్తన విని. అప్పుడు బైజూ బావరా, హరిదాసు, తాన్సేన్ అందరూ కలుసుకుని అక్బర్ చక్రవర్తి దగ్గరికి వస్తారనమాట. వచ్చి ఇలాగ, బైజూ నీ పాట ఇలాగ నా మనోవ్యధని నా నుంచి దూరం చేసింది, ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా హాయిగా ఉంది అంటే తాన్సేన్ చెప్తాడు, దీనికి కారణం ఏంటి అని అడుగుతాడనమాట. ఎలా నువ్వు ఇలా పాడగలుగుతున్నావు అంటే తాన్సేన్ ఒకే ఒక్క మాట చెప్తాడు, చక్రవర్తి నేను నీకోసం పాడతాను, కానీ బైజూ భగవంతుడి కోసం పాడతాడు, ఆ భగవంతుడి కోసం పాడినటువంటి భావం నీకోసం పాడినటువంటి భావానికన్నా ఉత్తమమైనది, చక్రవర్తులకే చక్రవర్తి కోసం పాడుతున్నాడు బైజూ, అందుకే నీ మనసు అంత ప్రశాంతత పొందింది అని చెప్తాడనమాట.
చాలా బాగుంది గణేష్. స్వామి కూడా భజన్ ఎలా పాడాలి అని చెప్తున్నప్పుడు, అంటే ఎప్పుడు మనం భగవంతుడి మీద మొత్తం దృష్టి కేంద్రీకరించగలం? భజన మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏమిటొస్తుందో మర్చిపోతామేమో భయం, లేకపోతే రాగం మారిపోతుందేమో భయం, ఇలా ఉంటుంటాయి. కాబట్టి స్వామి ఎంతో చక్కగా చెప్తారు, ఒక భజన పాడాలి నలుగురిలోని అన్నప్పుడు, అంటే ఆ పాటతో నువ్వు ఒక్కడివే కాదు, నీ వెనకాతలు ఎంతో మంది దాన్ని వింటూ భగవంతుడిని ధ్యానిస్తూ అదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి నువ్వు తప్పుపోతే ఇంతమంది కూడా డిస్టర్బ్ అవుతారు. భగవంతుడితో నీ మమేకం అవుతున్న వాళ్ళు, భగవంతుడితో చక్కగా ఆనందిస్తున్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి భజన పాడే ముందు కొన్ని వందల సార్లు ఆ పాటను ప్రాక్టీస్ చేసుకోమంటారు. ఆ లైన్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎప్పుడైతే నువ్వు లైన్లు వచ్చేసో ఆ తర్వాత నువ్వు భావం మీద కాన్సన్ట్రేట్ చేయగలవు. ఎప్పుడైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి భక్తి భావంతో పాడగలుగుతావో, నీ వెనక పాడుతున్న వాళ్ళందరూ కూడా అదే భావంతో భగవంతుణ్ణి కనెక్ట్ అవుతారు, భగవంతుడితోటి చక్కగా ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్తారు అన్నమాట స్వామి.
మరి ఈ కీర్తనం గురించి మాట్లాడేటప్పుడు ఒక చక్కని సన్నివేశం గుర్తొస్తుంది. ఇది మన గీతారామ్ మోహన్ రావు గారు అందరితో పంచుకున్నటువంటి విషయం. ఒక అప్పట్లో స్వామికి ఒక పర్మనెంట్ రెసిడెన్స్, ఇప్పుడు బృందావనంలో ఎలా ఉంటున్నారో స్వామి, అప్పట్లో రెసిడెన్స్ ఉండేది కాదంట స్వామికి, భక్తుల ఇంటికి వెళ్లేవారట. కానీ పద్మనాభన్ గారి ఇల్లు, వీళ్ళందరి ఇల్లు చాలా చిన్నగా ఉండేవంట. స్వామి వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండేవారంట. కొన్నాళ్ళు ఇలాగా ఒక 5-6 సంవత్సరాలు 50s లో జరిగినటువంటి విషయం ఇది. జరిగిన తర్వాత ఒక చాలా సంపన్నురాలైనటువంటి లేడీ, ఆవిడ వాళ్ళ హస్బెండ్ చాలా పెద్ద బంగ్లా ఉండేదంట వాళ్ళకి. సరే స్వామి ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, స్వామికి ఆవిడ భక్తురాలైంది, నేను స్వామికి ఆతిథ్యాన్ని ఇస్తాను అని చెప్పి స్వామి అని ఇన్వైట్ చేశారు. స్వామి ఎప్పుడు బెంగళూరు వచ్చినా ఆవిడ గృహంలో ఉండటానికి ఒప్పుకున్నారన్నమాట. సో చాలా విశాలంగా వచ్చినటువంటి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఆవిడ కల్పించి చాలా చక్కగా స్వామిని చూసుకునేవారన్నమాట. అలాగ 10 సంవత్సరాలు స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఆ 10 సంవత్సరాల తర్వాత ఆమె హస్బెండ్ చనిపోవటము, వాళ్ల పిల్లలందరూ ఆమెని వదిలేసి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడము, ఆవిడ పరిస్థితి ఎంత ఇదైపోయిందంటే, ఆ పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయేసరికి ఆవిడకి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిందంట. మాటి మాటికి ఆ పెరాలిటిక్ స్ట్రోక్ రావడం వల్ల ఆవిడ చాలా వీక్ అయిపోయారు. వాళ్ల పిల్లలు ఆవిడ పెద్ద బంగ్లా అంతటిని ఒక్కరితో ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి ఆ మొత్తం అంతా క్లోజ్ చేసేసి అవుట్ హౌస్ లో ఆవిడ పెట్టేసి ఉంచేశారంట. ఉంచేస్తే పాపం చాలా సంవత్సరాలకి ప్రతిసారి వీలు కుదిరినప్పుడల్లా స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్లేవారంట. ఎప్పుడు స్వామి దర్శనంకి వచ్చినా సరే ఈవిని చూసి పలకరించి, ఎలా ఉన్నావు, అంతా బానే ఉందా అని పలకరించి వెళ్లేవారంట. ఇలా కొన్నాళ్లు గడిచింది. కొన్నాళ్లు పోయేసరికి ఆవిడ దర్శనానికి కూడా రావడం మానేశారు, ఎందుకంటే ఈ పెరాలిటిక్ స్ట్రోక్ ఎఫెక్ట్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా రాలేని కండిషన్లో స్వామి ఒకరోజు పద్మనాభన్ గారితో పాటు కారులో వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే సడన్ గా ఈ భక్తురాలిని స్వామి గుర్తు చేసుకుని, ఆవిడెందుకు ఈ మధ్య రావటం లేదు మా స్వామిని చూడటానికి అంటే, వీళ్ళు తెలియదు అని చెప్పి సమాధానం ఇచ్చారు, ఆవిడ ఇప్పుడే మనం చూడాలి అని తక్షణమే స్వామి కారు అటువైపు తిప్పు, స్వామి ఆవిడ ఎక్కడున్నదో నాకు తెలియదు అంటే నేను చెప్తాను పదా అని చెప్పి స్వామి ఆయన కారు డ్రైవ్ చేసుకుని తీసుకువెళ్ళమంటారు. వెళ్లేసరికి ఆ పెద్ద బంగ్లా ఎక్కడైతే స్వామి ఉండేవారో వాళ్ళ ఇంట్లో అదంతా కార్డ్బోర్డ్ తో అద్దాలు అవి కప్పేసి మొత్తం బూజు పెట్టేసి అది ఉంది. అప్పుడు పద్మనాభన్ గారు అంటారు, స్వామి ఇంకా కారు ముందుకు వెళ్ళదు, ఎక్కడ కరెంట్ లేదు, ఇక్కడ ఆవిడ ఎక్కడున్నదో మనకి తెలియటం లేదు, అన్ని ఆకులవి పడిపోయి ఉన్నాయి, మొత్తం బురద బురదగా ఉంది ఇక్కడ అంటే, స్వామి అన్నారంట నాకు తెలుసు రా నేను తీసుకువెళ్తానని చెప్పి స్వామి అక్కడ ఉన్నట్టుంటే ఆ బురదలో అంగి పైకెత్తుకుని దాంట్లోకి దిగి వెళ్తున్నారంట. ఈయన పద్మనాభన్ గారు స్వామిని ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని అనుకుంటే ఆ పెద్ద బంగ్లా వెనకాతలున్న అవుట్ హౌస్ దగ్గరికి స్వామి వెళ్తున్నారు. అది చాలా పాడుపడిపోయిన కండిషన్ లో ఉన్నదన్నమాట. తలుపు తడతారు స్వామి, తట్టిన వెంటనే తలుపు ఓపెన్ చేయగానే వాళ్ళ పనమ్మాయి స్వామిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోయి ఆవిడకి నోట మాట రాదనమాట. స్వామి వచ్చారు అని ఆవిడకి చెప్పగానే ఆవిడ ఎంతో ఆశ్చర్యంతో పాపం లేచి నిలబడటానికి ఓపిక లేదు, స్వామికి ఆఫర్ చేయడానికి ఏమీ లేదు, కనీసం స్వామి అక్కడ కూర్చోడానికి కూడా ఆవిడ దగ్గర ఒక కుర్చీ లేదనమాట. అటువంటి పరిస్థితుల్లో స్వామి ఆవిడ దగ్గరికి వెళ్లారు. స్వామి ఆవిడ ఏమాత్రం చింతపడద్దు అని చెప్పి అక్కడే కూర్చొని, అవును ఇప్పుడు భజన్ సమయం అయింది కదా, నువ్వు అప్పుడెప్పుడు భజన్ ప్రతిరోజు ఆ భజన్ పాడుతూ ఉంటావు కదా, ఆ భజన్ పాడు అన్నారంట. అంటే గీతారాం మోహన్ గారు చెప్పారు, అప్పుడు ఆవిడ కూడా స్వామి పక్కనే ఉన్నారు పద్మనాభన్ గారు, ఆవిడ ఎప్పుడు ఆ భజన పాడినా అంత ఇంట్రెస్ట్ గా ఉండేది కాదంట వాళ్ళకి, అంత పెద్ద బాగా పాడేవారు కాదంట. కానీ ఆ పరిస్థితిలో ఆవిడ పాడినటువంటి ఆ భావంతో వాళ్ళు విన్నప్పుడు స్వామికి ఎంత ఆనందం కలిగిందంటే, ఆ భజన వినటానికి సాక్షాత్తు స్వామి అక్కడికి వచ్చి ఆవిడ బ్లెస్ చేసి ఆవిడ తరింపజేశారు. అంటే ఆ సంకీర్తనకి ఎంత
భగవంతుడు
లొంగిపోతాడు అన్నట్టులో ఏమాత్రం సంశయం లేదు.
అందుకే కదా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అని విష్ణు సహస్రనామంలోని మనం ఫలశ్రుతిలో చెప్పుకుంటాం. అంటే ఈ దుఃఖాలన్నింటి నుంచి మనకి బంధ విముక్తి చేయగలిగింది నారాయణ్ని సంకీర్తన మాత్రమే అని.
ఇక్కడ ఈ సందర్భంలో ఒక చిన్న సన్నివేశం చెప్పాలి, ఎందుకంటే భజనకి ఎంత పవర్ ఉంటుంది అని మనం గుర్తు చేసుకోవచ్చు. మన రవికుమార్ సార్ శ్రోతలందరికీ బాగా తెలిసే ఉంటుంది, స్వామికి ఎంతో ప్రియమైనటువంటి గాయకులు ఆయన, ఎంతో భావంతో పాడతారు స్వామి ముందు ఆ భజన్స్ కానీ పాటలు కానివ్వండి. ఒకసారి ఫారిన్ కంట్రీ నుంచి ఒక యూత్ వచ్చి సార్ దగ్గర తన భావాన్ని వ్యక్తపరిచాడు. సార్ నేనిప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరు ఎంతో భక్తితో భావంతో పాడినటువంటి భజన్స్. నేను ఒకప్పుడు డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాణ్ణి, నా పరిస్థితి అస్సలు బాగులేని సమయంలో నేను మీ భజన్స్ వినటం మొదలుపెట్టాను. ఆ భజన్స్ విన్న తర్వాత స్వామి వైపు ఆకర్షితులనై ఆ మొత్తం చెడు మార్గం నుంచి నేను బయటకు వచ్చి ఇప్పుడు మామూలు మనిషిగా తయారయ్యాను. అంటే ఆ భావం, ఆ కీర్తనం, ఆ సంకీర్తనం ఎటువంటి ఎఫెక్ట్ మనిషి మీద, ఆ మనసు మీద తీసుకొస్తున్నది, అది మనకి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి.
ఈనాటికి కూడా మనకి స్వామి ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ భజనలను మనం చెప్పుకోవచ్చు గణేష్.
స్వామి అవతారం కూడా మొట్టమొదటిగా పండరీ భజనతో స్వామి ప్రారంభించారు. సామూహికంగా అందరినీ చేరదీసి భగవన్నామ స్మరణ మొత్తం ఊరంతటి చేత చేయించి పిల్లలకి ఆ ఏజ్ నుంచి స్వామి నామ సంకీర్తన చేయించారంటే దాని ప్రాముఖ్యం ఎంతున్నదో మనం గుర్తించుకోవచ్చు.
అందుకే మనకి ఇప్పుడు బాల వికాస్ దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ భగవంతుడు నామంలోనే మనని పెంచి పోషిస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి తెలియకుండానే ముక్తి వైపు స్వామి నడిపిస్తున్నారు. కీర్తనం ద్వారా అంటే ఇటు భగవంతుడిని చేరుకోవడం, భక్తులకి సేవ చేసుకోవడం రెండు ఒకేసారి చేస్తూ కూడా మన జన్మల్ని తరింపజేస్తున్నారు స్వామి.
మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ మనం ముగించుకుంటూ మరికొద్దిసేపట్లో సాయి కులోన్ సభామండపంలో రెండవ రోజు దసరా ఉత్సవాలలో వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం పొద్దున్నైంది. ఇప్పుడు సాయంకాలం సభలో ప్రముఖులు మాట్లాడతారు, ఆ సభను మనం విని ఆనందిద్దాం. సాయిరాం.
సాయిరాం.
రామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. నవకంజలోచన కంజముఖతర కంజ పద కంజారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజమన